విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
బ్రహ్మాండమైన దేవమందిరం కూడా ఉంటుంది, దాదాపు ఆలయంతో సమానమైన మందిరం ఉన్నది. అంచేత పంచలోహ విగ్రహాలు, బంగారపు విగ్రహాలు, వాటి పూజ అభిషేకాలు ఇవన్నీ నిత్యం జరగాలి. అంచేత పురోహితుడు లేకపోతే సాగదు. ఆ పురోహితుడు ఏదో మెమ్మెమ్మె తెప్పిపే అంటే కుదరదు, వాడు కొంచెం చదువుకున్నవాడు గట్టివాడై ఉండాలి. మంచివాడిని మీ గురుకులం నుంచి ఎంపిక చేసి పంపించండి అన్నాడట. గురువుగారు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. అంత గట్టి పండితుడు ఈయన కొడుకు తప్పెవరూ లేరు. మిగతా శిష్యులు ఎవరికి అంత పాండిత్యం అప్పలేదు. అలాగని కొడుకుని పంపిస్తే వీడి జాతకరిచ్చే వీడు దొంగ అయ్యే ప్రమాదం ఉంది కదా, అదో భయం. అయినా వాడికి శాస్త్రాలు చెప్పాను కదా, దొంగతనాల వల్ల వచ్చే పాపాలు చెప్పాను కదా అని ధైర్యం తెచ్చుకుని కుమారుణ్ణి పిలిచి, కుమారా, మహారాజు గారి దేవమందిరానికి నిన్ను పురోహితుడిగా పంపుతున్నా. నేను చెప్పిన దొంగతనపు లక్షణాలన్నీ గుర్తుపెట్టుకున్నావు కదా, బంగారం వెండి ఇవన్నీ ఎంత ప్రమాదం గుర్తుపెట్టుకో. పండితుడు గనక సక్రమంగా పూజలు చేయగలుగుతావు, పక్షపాతం లేకుండా రాజు దగ్గరికి నిన్ను పంపానని కీర్తి నాకు వస్తుంది. పండితుడిని అర్హుణ్ణి పంపాలి కనుక జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు అని మహారాజు గారి దగ్గరికి తన కొడుకునే ఉత్తరం ఇచ్చి పంపించాడు. రాజుగారికి ఆనందం కలిగింది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈయన వహించమంటున్నాడు పౌరోహిత్యం, ఆయన వద్దంటున్నాడు. ఆయన కొడుకు వచ్చాడు తండ్రితో సమానం. ఆత్మా వై పుత్రక నామాశియను పవిత్ర శృతి వాక్య సరణి చదంబగుటం. తండ్రి కొడుకుగా పుడతాడనే వేదవాక్యం ఆయనకి తెలుసు. అందువల్ల ఆనందంగా ఈ కొడుక్కి మంచి జీతంతో ఇచ్చేసేట పౌరోహిత్యం పదవి. ఈ కుర్రవాడు రోజు వెళ్ళడం, అర్చనలు చేయడం, అభిషేకం చేయడం, ప్రార్థనలు మంచి కంఠంతో చేయడం అన్నీ చేసేవాడు. పెద్ద పెద్ద బంగారపు వెండి కుందెలు, విగ్రహాలు, గంటలు, ఇల్లంతా బంగారం వెండి తప్ప మరొకటి రాగి లేదు. అక్కడ సత్తు రాగి ఉండడానికి అది నా ఇల్లు కదా, మరి అది రాజుగారి. ఎటు చూసినా బంగారం, ఎటు చూసినా వెండి. అప్పుడప్పుడు ఈయన మనస్సు కొంచెం ఆము అంటూ ఉండేది. జాతక ప్రభావం, మనం తొందరపడి తోలనాడేస్తాం కానీ అది ఒక కర్మయోగం, దురదృష్టం. అటువంటి వాడిని జారిపడాలి. తదనంతరం వాడిని బాబు బాగుపడరని చెప్పాలి. వాడు ఎలాగో బాగుపడడానికి కూడా వాడి దాన్ని వదిలేస్తాను కూడా ఏం చేయలేము. మన ప్రయత్నం మనం కొంత చెయ్యాలి. అలాగని దొంగ బుద్ధి ఉన్నటువంటి ఇంట్లో పెట్టుకుని చేయమని చెప్పకూడదు. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. అందుకే తండ్రి వీడిని పంపడానికి కొంచెం జాగ్రత్తగా తడిశాడు, అయినా నమ్మకం కొద్దీ పంపాడు. ఆ శాస్త్రం మీద నమ్మకం కొద్దీ ఈ కొడుక్కి అవి చూసినప్పుడు ఉర్రూతలోకి కూడా, అమ్మో మా నాన్న చెప్పాడు బంగారం దొంగిలిస్తే కుష్ఠరోగం, అమ్మో వెండి క్షయ, దేవుడికి సంబంధించిన ద్రవ్యం కనుక దొంగిలిస్తే కుక్కలై పడతారు 1000 జన్మలు, ఇలా భయం వేసేది వాడి. అందుకని వాటి తోలికి వెళ్ళలా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇలా ఒక ఏడాది గడిచింది. తండ్రి గారు అసలు ఆ జాతకం విషయం మర్చిపోయాడు, రాజుగారు ఇతనంటే ఎంత ఆనందపడిపోతున్నాడు. ఇలా ఉండగా ఓ రోజున రాజభట్లు ఈ కుర్రవాడిని 2 గంటలుగా పట్టుకున్నారు. ఏమిటి పెద్ద మూట ఒకటి కట్టుకుపోతున్నట్ట, ఏమిటి అడిగింది మాట్లాడలే. ఆ మూట విప్పి చూసే అధికారం భట్లకు లేదు, ఒక పండితుడిని పరీక్షించే అధికారం మామూలు కానిస్టేబుళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఏమిటో ఆయన చెప్పడం వీళ్ళు ఇప్పకూడదు, అందుకని రాజుగారి దగ్గరికి పట్టుకొచ్చి, మహారాజా ఈయన మూట కట్టుకుపోతున్నాడండి, ఏమిటంటే చెప్పట్లా, మీరిచ్చే స్వయంపాకాధికారం అయితే మీరే పంపిస్తారు ఇంటికి, ఈయనేం మోసుకెళ్ళడం, ఈయనంతటి ఈయన మూట కట్టి కడుతున్నాడు ఏమిటో మాకు అర్థం కాలేదు అన్నారు. అనగానే రాజుగారు అయ్యా ఏమిటి మూట అన్నట్ట, ఏం చేస్తాడు ఈయన మూట ఇప్పాడు, అందులో ఆ మాత్రం చిట్టు ఉంది, బియ్యం దంచేటప్పుడు ఒడ్లు దంచగా వచ్చే చిట్టు తమ్ముడు అంటారు చూశారు ఆ చిట్టు అన్నమాట, ఇదేమిటయ్యా ఈ చిట్టు ఈ పొట్టేమిటన్నట్ట, మా ఆశ్రమంలో ఉండే ఆవు కోసం కక్కుర్చిపడ్డాను మహారాజా అన్నట్టు. ఓరింది దొంపదేగా, నీ ఆశ్రమంలో ఆవు కావాలంటే బస్తాలకి బస్తాలు చిట్టునే పంపనా, ఈ కక్కుర్తేమిటి అన్నట్టు. ఏమన్నట్టు నా దిక్కుమాలను గుర్తిండినది, నాకేం తెలీదు ఎంత మీరు ఇచ్చినా రహస్యంగా ఏదో పట్టుకుపోవాలనిపిస్తుంది, చాలా కాలం నుంచి ఉంది రాలో, కానీ వాడి చిట్టు మాత్రమే పట్టుకెళ్ళి దొరికిపోయాను అన్నట్ట. మీ నేను శిక్షిస్తాడైనా, గురువు గారు గౌరెట్టారు, మీ అబ్బాయి ఏడాదిగా చాలా నిజాయితీగా మంచిగా ఉన్నాడు, ఇప్పుడు హఠాత్తుగా చిట్టు పట్టుకెళ్ళాడు, మరి ఏమిటో ఈ కుర్తి నాకు తెలియదు, ఏం శిక్ష వేయాలన్నట్ట. వెంటనే ఒక్కసారి కళ్ళు పోసుకుని భగవంతుడికి దండం పెట్టి, ఆ పరమాత్ముడా ఎంత లేలనేది అని, మహారాజా ఇప్పుడు నా కొడుకు యొక్క జాతక రహస్యం ఏంటంటే వాడు పుట్టినప్పుడు వాడి జాతకం పరిగణిస్తే వాడు దొంగ అవుతాడని తేలింది, ఇందులోంచి ఎలా బయటపెట్టాలి ఈ జాతకం నుంచి అని నేను వీడికి పురాణాలు వాటిల్లో ఉండే ఈ నరకయాతనలు ఈ దొంగతనాల వల్ల వచ్చే పాపాలు వివరించా, అవన్నీ వాడికి పట్టాయి, శాస్త్రం వల్ల వాడు బాగుపడ్డాడు. కానీ స్వతసిద్ధమైన జాతకం ఎంతో కొంత చూపించాలిగా, అది ఈ కాస్త చిట్టుతో పోయింది. కారణం ఏమిటంటే నేను బంగారం వెండి గురించి చెప్పాను, చిట్టు తవుడు దుమ్ము పట్టుకెడతాడు ఎవడన్నా, అది వదిలేశాను. వీడి కర్మగాలు ఏది వదిలేరో అదే పట్టుకెళ్ళాడు. అంటే పరిపూర్ణంగా జాతకం మార్చగలిగిన కించిత్ దోషం పాత వాసన మాత్రం మిగిలింది, అది పురాకృతం. ఇంకా వీడు బాగుపడ్డాడు, ఇది ఏం చేయలేండి వదిలేయనన్నాడు. అప్పుడు ఆయన తర్వాత రాజుగారికి మాట ఇచ్చాడు, అలాగే శాశ్వతంగా ధర్మంగా ఉన్నాడు. ఈ కథాక్రమాన్ని యమధర్మరాజు గారు భగీరథుడికి చెప్పి, ఘోరమైన ఇలాంటి పాపాలు చేసే వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఈ నరకయాతనాదులు అన్నట్టు నుంచి మనం చెప్పినవి ఈ కథాశ్రవణం. ఈ పురాణాదులు అందుకని ఏర్పాటు చేశారు, వాడికి జాతకంలో అపమృత్యువు కానీ దొంగతనం యోగం కానీ లేకపోతే ఇంకేదైనా రోగం కానీ మరేవైనా ఘోర దోషాలు కానీ ఉంటాయి కొంతమందికి, అవన్నీ ఎన్ని జపాలు ఎన్ని తపాలు చేసినా పోవు, అది ఈ పురాణ శ్రవణం వల్ల తొలగుతుంది. అలా పురాణ శ్రవణంతో పిల్లవాడి జాతకమే మార్చుకున్న మహాపుణ్యాత్ముడు ఆ మహర్షి. కాబట్టి ఈ విశేషాన్ని నీకు వివరించాను. ఇక తదనంతరం నా లోకానికి వచ్చేటటువంటి పెద్దలు ఏ ఏ పాపం చేస్తారో దానికి ఏమేమి ఉన్నవి మిగతావి కూడా వివరిస్తున్నారు. కాలసూత్రే మహాఘోరే సవసే ద్విచతుర్యుగం అయ్యో నవ్వు చెవియో నవ్వు చెంపసుయో నవ్వు చెయ్యో నరక. అగ్రహారాలు మీద దాడి చేసి ఆ బ్రాహ్మణుల యొక్క సొమ్ముని బలవంతంగా అపహరించి పన్నులు పెంచి వాళ్ళకి వాళ్ళ స్థలాలని చీపుగా బేరం చేసి వాళ్ళని అవి ఆక్రమించుకునేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా సహస్ర బ్రహ్మహత్యా పాపాలు పొందుతారు. కాలసూత్రం అనే మహాఘోర నరకంలోకి వాళ్ళు వెళ్ళి పడతారు. వాళ్ళు ఏ జన్మలు ఇస్తారో అవి నేను కూడా వర్ణించలేదు. ఇంకా ఉపవాసం ఉన్న రోజున సూర్యోదయం అయ్యాక సూర్యుడికి ఎదురుకుండా నిలబడి పళ్ళు తోమడం మహాదోషం. ఉపవాసం ఉండే రోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే పళ్ళు తోమాలట. సూర్యుడు ఉదయించాక చేసే పళ్ళు తోమడం పనికిరాదు, అది దోషం. అటువంటి వాడు నాస్తికుడితో సమానం. వాడు కూడా 4 యుగాలు వ్యాఘ్రపక్షం అనే నరకానికి వెడతాడు. ఎవడు తన పనులు మానివేస్తాడో, ఎవడు జీవితంలో ఏ వ్రతాన్ని ఆచరించడో వాడు పుట్టిన చచ్చిన వాడితో సమానం. వాడు క్రిమికేటు కాదు జన్మెత్తుతాడు. జీవితంలో ఏదో ఒక నియమం పెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు కొన్ని వ్రతాలు చేయాలట. ఏకాదశి కాని, ద్వాదశి కాని, పంచమి కాని, లక్ష్మీనారాయణుడు కాని, నీకు తోచిన ఏదో ఒక వ్రతం అలా చెయ్యని వాడు కూడా వాడు జన్మించి కూడా ఆషండుడితో సమానమవుతాడు. గురువు దొరికే ద్రవ్యం దేవద్రవ్యం అపహరించేవాడు కూడా బ్రహ్మహత్య సమానమైన దుష్కృతాన్ని అనుభవిస్తాడు. దిక్కు లేకుండా అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిల్లర వేసినట్టు వేసి వాళ్ళ దగ్గర డబ్బులు పట్టుకుపోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. అనాథ ధనహర్తారః అనాథం యే ద్విషంతి చ కల్పకోటి సహస్రాణి నరకే దీవసంతి చ. అలాంటి దిక్కులేని వాళ్ళ పేదవాళ్ళ ముష్టి వాళ్ళ డబ్బులు ఎత్తుకుపోయే పాపాత్ములు ఉంటారే, వాళ్ళు కోటి కల్పాలు నరకంలోకి పెడతారు. పుట్టినవాడు జీవితంలో ఎప్పుడు ఒకప్పుడు ఏదో ఒక గురువును ఆశ్రయించి ఏదో ఒక మంత్రాన్ని సేకరించాలట. అలా ఏ మంత్రములు జపించకుండా జీవితాన్ని వ్యర్థంగా జీవింపజేసి చచ్చిపోయేవాడు ఉన్నాడే, అటువంటి వాడు కూడా భ్రూణహత్య పాపం పొందుతాడు. చంటి పిల్లవాళ్ళని హత్య చేసిన పాపం పొందుతాడు. అందువల్ల జీవితంలో ఏదో ఒక దివ్యమైన మంత్రాన్ని, ఏదో ఒక నామాన్ని స్వీకరించి చేసి వాడు ధరించాలి. ఇక నిరంతరము చుట్టూ సిగరెట్ అలవాటు ఉంది. ధూమ్రపానరథ నిత్యం తిష్టంత్య బ్రహ్మవత్సరం. ఒక బ్రహ్మకాలంలో ఒక సంవత్సరం కాలం వీడు నరకానికి ఎడతాడట. నిరంతర ధూమపానం కూడా మహాపాపమే. అంచేత అప్పుడప్పుడు నియమబద్ధంగా కాల్చే చుట్టవాడికి వ్యసనం కాదు. రోజు ప్రతిరోజు చుట్టా సిగరెట్ మొదలైన ధూమ్రపానం చేసేవాడు కూడా నరకానికి పెడతాడు. కాకపోతే ఒక్క సంవత్సరం బ్రహ్మగారి జీవితంలో అంటే పెద్ద ఎక్కువ కాలం ఏమి ఉండదు, 43,20,000 సంవత్సరాలు. దంతాస్తి కేసి నకరాన్యే త్యజన్ త్యమరాలయే జిలేవా ముక్త శేషంచ తేషాం పాప ఫలం శృణు ప్రాస ప్రోతాహలైర్భిన్న ఆర్తరావ విరావిణ ఆయుష్ణ తైలాపగేది తప్యం దేవుషదారుణే. ఎంత గొప్ప! ఈ దేవాలయాల్లో కూర్చుని ఆలయానికి వస్తాం, పురాణం వినడానికి వెడతాం, లేదా ఏ గురువు గారి ఇంటికి వెళ్ళి ఆయన గదిలో కూర్చుంటాం, అప్పుడు దంతాహ పళ్ళు పీకి లేదా పళ్ళు విడిపోతే అక్కడ రారేయకూడదట. అస్థి ఎముకలు అక్కడ వేయకూడదట. అస్థి ఎముకలు ఎలా వేస్తారంటే ఎంత ఎముక చాలంటాడు అదేదో సినిమాలో పీకిస్తాడు. అలాంటి వాడు ఎముకలు కూడా పట్టుకెళ్ళి వాడు ఏమో ఉంటారేమో చెప్పరేమో. సృష్టిలో ఎన్నో చూసి రాశాడు వేదవ్యాసుడు. అంటే అస్థిలు వేయకూడదు, కేశ జుట్టు పీకి అక్కడ వేయకూడదు. తర్వాత నఖ గోళ్ళు దేవాలయంలో కూర్చుని పురాణం వింటున్నప్పుడు అలా ఇలా కూర్చుని పీకి అక్కడ వారేయకూడదు. ఇలా ఎవరైతే దేవాలయాలలో పళ్ళు గోళ్ళు జుట్టు అస్థికలు తర్వాత తాగిన నీరు ఎంగిలి నీళ్ళు అనమాట భుక్త శేషంచ తిన్నది వారేయడం, ఎక్కడా దొరకనట్టు టిఫిన్ బాక్స్ తెచ్చుకుని ఎక్కడ తిని అది తీసుకెళ్ళి కింద వారేయకూడదు. వాటి కోసం స్పెషల్ గా కేటాయిస్తారట. తొక్కుడబ్బాలు అందులో వేయాలి. తినేసి ఎక్కడ పడితే అక్కడ దేవాలయం ప్రాంగణంలో విడిచిపెట్టకూడదు. మనకి ఇక్కడ కాదు కానీ ఏ ద్వారకా తిరుమల పెడితే ప్యాకెట్ లో పురిహరిస్తారు, తినేసి అక్కడ మండపంలో పారేస్తాం. అటువంటిప్పుడు ద్వారా అక్కడ పారేయకూడదు. తెలియక చేస్తే సరే సరే ఇక మీద తినేసి కావాలని చేయకుండా తీసుకెళ్లి ఆ పక్క డబ్బాలో వేయడం. భక్త శేషం అంటే అది. ఆ కాగితాలు తీసుకెళ్లి పక్కన ఉండేటటువంటి చెత్త దాంట్లో వేయాలి తప్ప ఆ మండపంలో తిన్న చోట వదలకూడదు. ఒకవేళ చేస్తే తేషాం పాప ఫలం శృణు, అటువంటి వారి పాపపు ఫలితాలు విను. ప్రాసప్రోత ఒక ఈటి ఒకటి పెడతారట యమలోకంలో, వీటిని తీసుకెళ్ళి అలా దింపేస్తారట దాని మీద. అలా దింపి కొంతకాలం అట్టే పెడతారట. వాడు ఆర్తరావం చేస్తూ ఉంటే కొంతకాలం అయ్యాక తీసుకెళ్లి హలయిరు కింద వాడి మీద నాగలి వేసి దున్నుతూ ఉంటారట ఇటు పొలంలో వేస్తున్నట్టుగా. ఆ తర్వాత మంచి నూనె, నువ్వుల నూనె తీసుకొచ్చి మరగబెట్టి అందులో పైకి కిందకి పైకి కిందకి చక్కగా పకోడీ వేయించినట్టుగా బట్టి వాళ్ళు వేయిస్తూ ఉంటారు చల్ల పురుగులు. అలా వేయించేసి పక్కన వారేస్తూ ఉంటారు. ఇది భయంకరమైన దుఃఖం. అటువంటి వాడికి యుగం కాలం ఆ బాధ అనుభవిస్తాడు. దీనికి దోషం తెలియక ఎంతకాలం చేసిన దానికి ఏంటంటే గంధకాష్టం, గంధపు చెక్క దానం చేయడం ద్వారా ఈనాటి వరకు చేసిన దోషం గంధపు చెక్క మొక్క తీసుకుని దానం చేసేసి ఆ పాపం నుంచి బయటపడవచ్చు. ఇక కూట సూక్ష్మం కూట సాక్ష్యం వదేస్తూ తస్య పాప ఫలం శృణు. కూట సాక్ష్యం అంటే అబద్ధం సాక్ష్యం. కోర్టు పక్షులు ఉంటాయి కొన్ని, ఇంకా వీళ్ళన్నిటికీ ఏమయ్యా నువ్వు వాడు కుదర చూసావా? నేను చూశానండి, ఈ రెండు కళ్ళతో చూశానండి. ఏమిటి వీడు చూసింది? 1000 రూపాయలు ఇచ్చుకుని అబద్ధం. ఈ అబద్ధపు సాక్ష్యాలతో బతికే వాళ్ళు ఉన్నారు, నిత్యం అబద్ధపు సాక్ష్యాలే. ఇలాంటి వాళ్ళ ఫలితం విను. సయాదియా తన సర్వ యావదింద్ర చతుర్దశ ఇహ పుత్రాశ్చ పుత్రాశ్చ వినశ్యంతి పరత్రచ. వాడేమో ఇంద్రుడు చంద్రుడు ఉన్నంతకాలం నరకం అనుభవించి భూలోకంలో పుడతట. ఈ సాక్ష్యం వల్ల బాధపడిన వాళ్ళందరూ కూడా వాడి కడుపున పుట్టి పుట్టగానే చచ్చిపోవడం. వాడి కొడుకులు అలా చచ్చిపోతారు. చివరికి అతి కష్టం మీద ఎవడో కూడా బతుకుతాడు. వాడు వీడిని పట్టుకుని అల్లరి దొంగతనం గందరగోళం చేసి ఏడిపించి రాపాడించేస్తాడు. ఆ కొడుకుతో నరకం అనుభవిస్తాడు. అతి కష్టం మీద కొడుకు వాళ్ళు నరకం అనుభవించాక వాడికి మనవడు పుడతాడు. మళ్ళీ ఆ మనవడు పుట్టగానే కొడుకు చచ్చిపోతాడ. ఇక వీడికి ఇదో వేదన. ఆ మనవడు మళ్ళీ వీడిని రాపాడిస్తాడ. వీడి కళ్ళ ముందు కొడుకులు మనవళ్ళు కోడళ్ళు అందరూ పోతారు. వీడు ఒక్కడు ఏకాగ్రిగా మిగులుతూ వీడు నానా బాధపడతాడు. ఈ వయస్సు ఉడిగిన తర్వాత భార్య లేక తిండి పెట్టేవాళ్ళు లేక అలవటిస్తాడు. ఊట సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఉన్న నరకాలు ఉన్నాయే అప్ప వాళ్ళు రౌరవాది నరకాలు, మహాఘోర పాపాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళు అన్నదానం జలదానం నిరంతరం చేస్తే తప్ప అందులోంచి బయటపడలేరు. కూట సాక్ష్యం వాళ్ళకి వాళ్ళ జీవితాంతం చేయవలసింది అంత ఘోర పాపం అది. అబద్ధపు సాక్ష్యం వల్ల జీవితాలు కూలిపోతాయి కనుక అటువంటి అసత్యపు వాదులు ఉన్నారే వాళ్ళని మాత్రం యమధర్మరాజు చాలా కఠినంగా శిక్షిస్తాడట. వేళాకోవడానికి కూడా దానం చేసేటప్పుడు ఆ దానాన్ని హాస్యం చేయకూడదట. వీడికి లోపల ఇవ్వకపోతే పురాణంలో చెప్పారని భయం. ఇస్తూ ఉన్నప్పుడేమో మళ్ళీ నమ్మకం లేదు, సగం సగం నమ్మకం సగం లేక అపహాస్యంగా ఇస్తారట. ఆ ఇచ్చేటప్పుడు చచ్చు పుచ్చు కుళ్ళిపోయిన వస్తువులు, తమలపాకులు లాంటివి కుళ్ళిపోయిన వాసన వచ్చే వక్కలు లేకపోతే వాసన వచ్చే పళ్ళు ఇటువంటివన్నీ పనికిమాలను ఎందుకు పనికిమాలను పట్టుకొచ్చివ్వడం. ఆ 10 రూపాయల నోటికి 100 అతుకులు ఉంటాయి, అది ఎవ్వడానికి పుచ్చుకోడు అనమాట. అటువంటివి ఇవన్నీ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు దానం. మరీగా ఈ బామన్కే కాక చచ్చిపోయిన అవి పట్టుకొచ్చి బ్రాహ్మడికి ఇమ్మంటారు. అలాగా ఇలాంటి పనికి మాలిన మిథ్యాదానం చేసేవాడు కూడా ఈ దొంగ సాక్ష్యం చెప్పే వాళ్ళతో సమానం, వాళ్ళకు కూడా ప్రమాదం. ఇక అస్తిత్వే తుల్య పాపాస్తే మిథ్యాత్వే ద్విగుణాన్ రూప. తప్పుడు వస్తువులు దానం చేయటం వల్ల వచ్చేదానికంటే మిథ్యం అబద్ధపు దానం అంటే ఏమిటి? తప్పుడు వస్తువులు దానం చేయడం తప్పే. అసలు దానం చేస్తామని మాటిచ్చి చెయ్యని వాళ్ళు ఉంటారు జీవితంలో. పద్మాకర్ గారు మీకు 5,000 ఇస్తున్నానని అంటాడు. రేపు రెండు అంటాడు, మాకు రెండు అంటాడు, వీడు తిరుగుతూనే ఉంటాడు. వీడికి జీవితంలోకి 5,000 కాదు, వీడికి జీవితం అంతా తిరగడానికి. అబ్బో చాలా మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు. మిథ్యాత్వే ద్విగుణాన్ రూప అబద్ధపు దానం ఇస్తానని నలుగురు ఎదురుగుండా మాటిచ్చి తర్వాత ఇవ్వని వాళ్ళు ఉన్నారే. ఈ పైన చెప్పిన అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాడికి ద్విగుణ రెండు రెట్ల పాపం వస్తుంది. తర్వాత పాపం చెయ్యని వాడిని పాపం చేశాడు అన్నాం, అపాపే పాతకం ఇస్తుంది. వాడు ఏ పాపం పెరగడండి. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ అప్పారావు అన్నవాడు, అతను పొరపాటును కూడా దొంగతనం చేయలే, కానీ కసిగొద్ది ఆ వాడు పట్టుకుపోయాడండి ఆ జేబులో 50 రూపాయలని అబద్ధం ఆడాం. అంటే పాపం చెయ్యని వాడి మీద పాపం ఆరోపించాం. అటువంటి వాడి కట్టండి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మిథ్యా సాక్షి ఉందే అబద్ధపు సాక్ష్యం, దానికి 3 రెట్లు పాపం వస్తుంది. ఎస్తు వ్రతాన్ని సంగృహ్య, ఎవళ్ళైతే వ్రతాలను ఆక్షేపిస్తారో, వ్రతం చేసేవాళ్ళని మొహం ఎందుకు వ్రతం లేదు గతం లేదు అని ఆక్షేపిస్తారో వాళ్ళకి కూట సాక్ష్యం చెప్పిన వాళ్ళకి వచ్చే పాపమే వస్తుంది. ఇక మరికొంతమంది చేద్దామని సంకల్పించి మొదలు పెట్టి మధ్యలో వదిలేస్తారు కావాలని. ఏదో భగవద్ అనుగ్రహం లేక మానేస్తే అది దోషం కాదు. కొంతకాలం ఇక ఎందుకు వచ్చింది ఇవన్నీ, ఏదో ఎవడో చెప్పాడు అనవసరం చేయడం అని ఇతరుల మాటలు నమ్మి మధ్యలో వదిలేసేవాడు ఉన్నారే, అటువంటి వాడు కూడా ఎస్తు వ్రతాన్ని సంగృహ్య అసమాప్య పరిత్యజేతు సో అసిపత్రే అనుభూయార్థిహీనాంగో జాయతే పుని. అటువంటి వాడు అసిపత్రం అనే వనంలో పడతాడు. కత్తులు ఆకులు వలె ఉంటాయి, అక్కడ ఆకులన్నీ కత్తుల్లా పొదురుగా ఉంటాయి, వాటి మీద వేసి ఈడుస్తారు అటు ఇటు. ఆ తర్వాత హీనంగ గుడ్డాడో గుడ్డాడో లేకపోతే ఎట్టివాడో ఏదో అవయవం లేకుండా పుడతాడు వాడు. కష్టపడి వ్రతం చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి వ్రతానాం విఘ్నకున్నరహ, విఘ్నం కలగజేస్తాడు మధ్యలో వచ్చి. అతీవ దుఃఖదం రౌద్రం సయాతి శ్లేష్మ భోజనం, రౌద్ర నరకంలో పడి చివరిలో శ్లేష్మ భోజనం అని ఒక నరకం ఉన్నది, అక్కడ కఫం తినిపిస్తారట, అటువంటి చోట పడతాడు. ఆ తర్వాత భూలోకంలో ఘోర దారిద్ర్యము అవయవహీనత్వము సరైన వాక్కు లేనటువంటి వాడే పడతాడు వాడు. న్యాయేచ ధర్మశిక్షాయాం పక్షపాతం న్యాయం చెప్పవలసిన చోట, ధర్మం చెప్పవలసిన చోట పక్షపాతంతో అబద్ధపు తీర్పిచ్చాడు అనుకోండి, ఏ న్యాయమూర్తి అయినా డబ్బు తిని. అటువంటి వాడికి అనేక జన్మల వరకు ప్రాయశ్చిత్తం లేదు. వాడు విడ్భోజనము అంటే పురుగుల భోజనం అనేటటువంటిది, బలమూత్ర భోజనం అనే నరకంలో పారేస్తారు. ఆ తర్వాత చండాలుడై పుడతాడు. ఎవడైతే చూడండి అవమాన్య ద్విజాన్ వాక్భిహి, పురాణం దొరుకుతోంది ఈ వాక్కులను అవమానం చేస్తాడట, ఆ ఏడు చెప్పొచ్చు అని మొహం. ఈ పౌరాణికుల వాక్కులను అవమానపరిచేటటువంటి వాడు ఉన్నారే, అటువంటి వాడు బ్రహ్మహత్యాంచ విందది. ఎందుకంటే అది పురాణ వాక్కు కదా, వీడి వాక్ కాదు, అది వేదవ్యాసుడివి నారాయణుని వాక్. దానిని భంగపరిచిన ఈ పాపాత్ముడు బ్రహ్మహత్యా పాపం పొందుతాడు, 10 జన్మలు చండాలుడవుతాడు. అటువంటి వాడికి మళ్ళీ పురాణాదులను భక్తులతో విని యథాశక్తి దక్షిణ ఇచ్చుకుని బయటపడడం ఒకటే మార్గం. అపహృత్య పరస్యార్థం యరేభ్య ప్రయచ్చతి అపహర్తాతు నిరయ్యస్య తత్ఫలం. పురాణాదుల సమయంలో దొంగతనం చేయడానికి రావడం దోషం. వాడు చెప్పులు ఎక్కడ పెట్టాడు తెలియకుండా వీడు చెప్పులు ఎగరేసుకుపోవడానికి వచ్చేవాడు కొంతమంది వెనకే కూర్చొని, వీడు తన్మయత్వంగా అప్పు అప్పు అని వింటూ ఉంటే వీడి జేబులో చేయి పెట్టి వీడు వీడి దారి వీడిది వినడానికి కొందరు, అందు కొనడానికి కొందరు. వచ్చేవాళ్ళు ఉంటారంటే ఉంటారు, చెప్పలేము. లోక పరిస్థితి అలా ఉంటుంది, ఎవడి భాగ్యం వాడిది. ఈ విధంగా పరుల యొక్క సొమ్ము వినడానికి వచ్చేటటువంటి, శ్రవణానికి వచ్చేటటువంటి వాళ్ళ దగ్గర అపహరించినప్పుడు ఆ దోషం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. వారికి లాలాభక్షం అనే నరకానికి వెళ్ళి చివరికి కొంతకాలం అడవుల్లో శిలగా పుట్టి, తర్వాత రాతిలు కప్పగా పుట్టి, ఆ తదనంతరం చండాల జన్మాదులెత్తి దారిద్ర్యాదులు అనుభవించి ముక్క మాంసం తిరిగేవాడిగా పుట్టి ఆ తర్వాత వచ్చి మళ్ళీ భూలోకంలో మానవ జన్మించాడు. దేవాలయాల్లో ఉండే చోట పూలవాటికలలో, తర్వాత లూతులలో, చెరువులలో మలమూత్ర విసర్జన చేయకూడదు. పూర్వకాలంలో ఒక అతను కావాలని కాలక్షేపానికి గ్రామం మధ్యలో రుయ్యి ఉంటే ఆ నూతి గట్టు మీద ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున నిలబడి కూర్చుని అందులో మలమూత్ర విసర్జనం చేసేవాట. ఇలా ఒక ఏడాది గడిచింది. ఒక రోజున తెల్లవారుజామున అటుగా అనుకోకుండా వచ్చినటువంటి గ్రామస్తునికి తెలిసింది. తెలిసి ఎవడు వాడనేసరికి కంగారులో వీడు అందులో పడి చచ్చిపోయాట అనవచ్చు. అప్పుడు అందరికీ జనానికి అర్థమైంది వీడేనని. ఒక ఏడాది పాటు ఆ విధంగా ఊరికి పనికొచ్చేటటువంటి నూతిని పాడు చేసి మలమూత్ర విసర్జన చేసిన వాడు అనుకోకుండా పడి చచ్చి ఆ తర్వాత కీకారంగంలో తిండి లేనటువంటి ఒకనొక భయంకరమైన అరంగంలో పుట్టాట పందిగా. అక్కడ వాడికి అక్కడ ఎవరైనా మానవులో ఎవరో వచ్చి మలమూత్ర విసర్జన చేస్తే అది మాత్రమే ఆహారంగా వాడికి లభించేదట. అలా 10,000 జన్మలెత్తి ఘోర నరకం పాలి చివరికి ఎందుకు పనికిరాకుండా పోయి మళ్లీ నరకాలకు వెళ్లి మళ్లీ ఫలితమును గురించి ఇలా 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 అనేక జన్మలు ఇచ్చాడు. కాబట్టి ఏమని చెప్పారు, కొంచెం దేవాలయాలు, ఊరికి పనికొచ్చేటటువంటి నూతులు, చెరువులు, కాలువలు, నదులు ఇటువంటి చోట వాటిల్లో వాటిని పాడు చేస్తూ మలమూత్రాదుల యొక్క విసర్జన చేయటం మహాదోషంగా చెప్పారు. ఇంకా సన్యాసులను నిందించేవాడు శిలామాత్రమనే నరకంలో పడతాడు. తర్వాత ఎవడైతే గ్రామాన్ని విధ్వంసం చేస్తాడో, గ్రామానికి పనికొచ్చేటటువంటి ఈ రచ్చబండలు లేదా ఇలాగ పురాణాలకు పనికొచ్చే మండపాలు వీటిని పూలగొడతాడో, అటువంటి వాడు కూడా 21 జన్మలు విష్ఠ అనే నరకంలో ఉండి క్రిమిగా పుట్టి తదనంతరం భూలోకంలో చండాలుడవుతాడు. ఏతేషాం యాతనాస్తివ్రా భవంత్యాచంద్ర తారకం ఉచ్ఛిన్న పితృదేవేజ్య వేద మార్గ బహిష్కృతా. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు దూషించటం, మిత్రద్రోహం చేయటం, ఎంగిలి అన్నం తినడం, ఇవి కూడా కల్పాంతకాలం వరకు నరకంలో పడేసే పాపాలే. ధర్మశాస్త్రాలలో దేనికైనా పారాయశ్చిత్తం ఉంటుంది ప్రతిదానికి. గంగ, తులసి, సత్సంగం, హరికీర్తనం వీటిని మాత్రం తిట్టకూడదు. వీటిని దూషిస్తే ప్రాయశ్చిత్తం చాలా కష్టం అవుతుంది అటువంటి వాడికి. పరమ పవిత్రమై మనిషిని ఘోర పాపాల నుంచి సముద్ధరించి ఆనందపరిచి వాడిని ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్లే శక్తి ఈ గంగ, తులసి, సత్సంగానికి, హరికీర్తనానికి ఉన్నది. అందుకే కలియుగంలో ఇలా సత్సంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత హింసాపరుడై ఇతరులను చంపి లేకపోతే జంతువులను చంపి వాటితోటే బతికేటటువంటి వాడు ఉన్నాడే, అటువంటి వాడు కూడా ఘోర నరకాల పాలవుతాడు. నిరంతర హరిభక్తి ఈ యుగంలో, ముఖ్యంగా కలియుగం వారికి హరిభక్తి, హరినామస్మరణ, హరికథా శ్రవణం గొప్ప ఔషధాలు. దేవపూజ నిరంతరం చేసే మహానుభావుల దర్శనం పాపాలకి ప్రాయశ్చిత్తం. దేవపూజ పరాన్ దృష్ట్వా మాత్సర్యాత్యోర్చయేతని. ఈ అర్చనల్లో కూడా అండి సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలు ఉన్నాయటండి. ఏమిటి అంటే, ఎవడైనా వేదశాస్త్రాల ప్రకారంగా కోరిక లేకుండా చేసే పూజ సాత్వికం, ఐశ్వర్యం మీద కోరికతో చేసే పూజ రాజసికం. శత్రువుల నాశనం కోసం నా చుట్టుపక్కల వాళ్ళంతా శత్రువులు వీళ్ళు నాశనం అయిపోవాలనే కోరికతోటి చేసేటటువంటి అర్చన తామసికం. మళ్ళీ వీటిల్లో కూడా మార్గం భిన్నాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఒక ఆయన ఎవడు పూజ చేశాడు, ఒరే వీడు పూజ చేయడం వల్ల వీడు గొప్పాడైపోతున్నాడు, వీళ్ళు తేజస్సు వస్తుందని వాడి మీద ఈర్ష్యతో, వీడికంటే నేను ఇంకా గొప్ప పూజ చేయాలనే ఉద్దేశంతో పూజించేవాడి మీద ఈర్ష్యతో పూజ చేయడం అన్నమాట. అది కూడా ఉంటుందంటూ ఉంటుంది. అవతలాడు పూజ చేస్తే వాడికి పెద్ద పేరు వచ్చేస్తుంది ఏలూరులో, కాబట్టి ఇంకా నేను ఇంకో గొప్ప పూజ చేసేయాలి, వాడికంటే పేరు తెచ్చుకోవాలని అవతల వాడి మీద ఈర్ష్యతో, నేను బాగుపడాలనే కోరిక లేదు అక్కడ. ఆ పర ఈర్ష్యతోటి చేసేటటువంటి పూజ ఉందే అది తామసికంలో అధమం అన్నారు. అలా కాకుండా తాను విఖ్యాతి పొందాలి, కీర్తి పొందాలని చేసేది రాజసికంలో మధ్యమం అన్నారు. భగవంతుని దగ్గరికి వెళ్లి సారోక్యము మొదలైన పదవులు పొందాలి, వైకుంఠం పొందాలనే కోరిక ఉండేవాడు రాజసీ భక్తిలో ఉత్తమం అన్నారు. బాబు నాకేం వద్దు, ఏ పని చేసినా హరి సమర్పణ, హరినామస్మరణ, పూజ, వ్రతం అన్ని నీ సమర్పణ, నాకు వేరే కోరిక లేదు, శాస్త్రాల్లో చెప్పారు కనుక అలా చేస్తాను అని కేవలం శాస్త్రాల మీద ఉండే ఆసక్తి కొద్దీ చేయడం, మీద ఉండే శ్రద్ధ కొద్దీ చేయడం, అది సాత్విక ఉత్తమ భక్తి. ఇక్కడ ఒక నియమం చేసుకోవాలట. ఈ వ్రతం చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంస్కృతంలోనైనా తెలుగులోనైనా సరే, హరేరథం ఇదంతా హరి స్వరూపము, ప్రియమితి ఇది హరికి ప్రియము, ఇదే హరి, నేను విష్ణువుని, వ్రతం విష్ణువు, వ్రతం చేయించేవాడు విష్ణువు, దానం పొందేవాడు విష్ణువు, ఇదంతా హరి, హరి ప్రీతి, హరి ప్రీతి, హరి ప్రీతి, ఇది తప్ప మరొకటి అనుకోకూడదు. అహమేవ పరో విష్ణు మయి సర్వమిదం జగత్తు ఇది సతతం పశ్యేత్తం విద్యాదుత్తమోత్తమం. నేనే విష్ణువుని, ఈ ఎదురుగుండా ఉన్న లక్ష్మీనారాయణుల ప్రతిమ విష్ణువే, నాలో జగత్తంతా ఉన్నది, ఇదంతా విష్ణువయమే అని ఈ విధంగా చూడండి, ఎంత ఆశ్చర్యము. ఆ కనిపించే విష్ణు విగ్రహం చేసే నేను, చేయించేవాడు, ఇచ్చే స్వయం పాకాధికారులు, అంత విష్ణువయంగా చూడాలి. అలా సమర్పించడం ఉందే అది ఉత్తమోత్తమ, ఇక అంతకంటే క్లైమాక్స్ లేదు. ఇలాగా అనేక రకాలు ఉన్నాయి భక్తి మార్గాలు. ఇందులో ఏ భక్తి మార్గాన్ని అవలంబించినా వాడు క్రమేపు ఉత్తమోత్తముడవుతాడు. బాబోయ్ అని భయపడక్కర్లా. అసలంటూ భక్తి మార్గంలో ఉంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ ఎక్కుతాడు. అసలు ముందు ఆ ప్రవేశమే లేకపోతే ఎలాగా? కాబట్టి వాడు నడుస్తున్నాడు కాలు నడక, నేను నడవాలనే ఉద్దేశంతో ముందు మొదలు పెట్టి క్రమేపీ వీడికి తెలియకుండానే సాత్వికుడు అవుతాడు. మొట్టమొదటి ఏదైనా పోటీతోటే మొదలవుతుందండి. అసలు అక్కడి నుంచే ఆరంభం కావాలి. ఓహో వాడు చేశాడు వ్రతం, ఎందుకు చేయకూడదనే ఆసక్తి వచ్చిందంటే నువ్వు దైవానికి దగ్గర అవుతున్నావు. అలా అలా మొదలు పెట్టి కొంతకాలానికి మనకి తెలియకుండానే సర్వం విష్ణుమయం అనే స్థితికి ఎడతాం. అది వెళ్ళాలంటే అసలు మొదలు పెట్టాలి. మొదలు పెట్టేటప్పుడే బాబాయ్ భయ్యా నేను చేయగలను లేదు అనుకుంటే ఇక నీ జీవితం ఏముంది? అసలు భగవంతుల్లో ఒక విచిత్రం ఉన్నదట. ఏమిటంటే స్వకర్మణ, నేను చెయ్యగలనని తన కర్మ మీద నమ్మకంతో భగవంతుడు చేయిస్తాడని ఒక విశ్వాసంతో మొదలు పెట్టావా, వద్దంటే సాగిపోతుంది. మీరు చూడండి, నాతో పాటు పాదయాత్రకు వచ్చేవాడు చాలా మంది చూస్తాను, మొదట నడవడమే ప్రారంభించడమే కానీ ఆ తర్వాత వాడు వద్దును వచ్చి తీరుతాడు. కాళ్ళు నెప్పిట్టినా, స్పృహ తప్పిపోయినా, కళ్ళు బయలు కమ్మినా, అడ్డం కాబట్టా వెళ్ళిపోతాడు. పదైనా పదకొండే ఆ బయలుదేరడంలోనే ఉన్నది. అంటే ఏదైనా వ్రతాలకి వాటికి కావలసింది ఆత్మస్థైర్యం. అటువంటి వాడు పరమ భక్తుడని పిలువబడతాడు. అసలటండి, అన్ని విడిచిపెట్టేసినా పర్వాలేదు, తాను ఒక విశ్వాసంతో తన కర్మాచరణ, తన స్వధర్మం, తన భక్తి మీద నిలబడితే చాలు, వాడు ఉద్ధరింపబడతాడు. పూర్వం సోమవంశంలో అంటే చంద్రవంశంలో సుమతి అనే ఒక రాజు ఉండేవాడు. పేరుకు తగ్గట్టు మంచి బుద్ధి కలిగిన వాడు, సుఖలక్షణాలు కలిగిన వాడు. ఆయన భార్య కూడా ఆయన తగినటువంటి హరి పరాయణురాలు, సత్యవతి అన్నారు ఆవిడ. ఒకనాడు వీళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళి ద్వాదశి తిథి. ఆ రోజు చక్కగా దైవ ప్రార్థన చేశాక పరమ మనోహరంగా ఆయన భార్య సత్యవతి అక్కడ ఉండే మండపంలో పురాణ శ్రవణం చేసి మనస్సుకి ఏదో తెలియని ప్రీతి రాగా అత్యద్భుతమైన నాట్యం ప్రదర్శించిందట. ఆ పూలు దేవలోకం రెండు ఉండేటటువంటి నాట్య కళా కోరుకులంతా మెచ్చుకునే రీతిలో చాలా బాగా మెచ్చు చేసింది. దేవతలను రకరకాల గానం చేస్తూ ఉంటే, భర్త పాడుతూ ఉంటే పాటకు అనుగుణంగా లయ తప్పకుండా నాట్యం చేసింది. తదనంతరం ధర్మజ్ఞుడైన రాజు ఆ ఆలయంలో ఒక జెండ, నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగా కర్రకి కూర్చున్నటువంటి జెండాని వేళ్లాడదీయించాడు. వాళ్ళు ఏదో ఆలయంలోకి రాగానే జాతిస్మరూ పూర్వజన్మధ్యాహ్నం ఏదో వాళ్ళు గుర్తొచ్చింది. ఆ గుర్తు రాకపోతే ఈ ఆవేశం రాదు నృత్యం చేయాలని. ఈయనకి ఆ జెండా వేళ్లాడదీసి దాన్ని ధ్వజస్తంభానికి కట్టాలి అనే కోరిక రాదు. అవి వచ్చి చక్కగా అది చేశారట. ఇంకక్కడ నుంచి వాళ్ళు ప్రతి ద్వాదశి నాడు అక్కడికి వచ్చేవారట. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ విష్ణు ఆలయంలో మనోహరమైన ధ్వజస్తంభాన్ని క్రమం తప్పకుండా ద్వాదశి నాడు కట్టేవాడట. ప్రతి ద్వాదశి నాడు ఈవిడ తాండవం నృత్యం చేసేది, వీలున్నంత వరకు పురాణ శ్రవణం చేసేవారు. సోపి రాజా మహాభాగు ద్వాదశి ద్వాదశి దినే ధ్వజమారోపయత్యేవ మనోజ్ఞం బహు విస్తరం. క్రమం తప్పకుండా ప్రతి ద్వాదశి నాడు ధ్వజస్తంభాన్ని ఆరోపణ చేసి ఆ జెండాను ఎగరేసి ఆగస్టు 15 జెండా వందనం చేసినట్టుగా తర్వాత ఆవిడ చేత నృత్యం చేయించేవాడు. కొంతకాలం గడిచింది. ఈ విధంగా హరిపురుడై నిత్యం ఆ మహారాజ్ ధర్మకోవిదుడై జీవిస్తూ తన భార్య సత్యవతితో విష్ణు ప్రీతి కలిగిస్తూ లోకంలో ప్రసిద్ధికెక్కాడు. క్రమేపి కీర్తులు చూశారు, కొంచెం ఆలస్యమైన ఉత్తముల కీర్తి శాశ్వతంగా జగత్తంతా వ్యాపిస్తుంది. స్వదేశే పూజ్యతే రాజా, తన దేశంలో మాత్రమే రాజుగారికి సహజంగా గౌరవం ఉంటుంది. ఏ దేశాన్ని పరిపాలించే రాజుకు ఆ ఊళ్ళోనే గుర్తింపు. ఆ దేశం దాటితే వాడిని అంత పూజించరే. కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే, పండితుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాడు పాటించిన వాడు గుర్తింపు. ఇతడు తన వైష్ణవ ధర్మం వల్ల, భార్యామణి యొక్క కళ వల్ల మహారాజుగా పొందే గుర్తింపు కంటే ఎక్కువ గుర్తింపు ఈ ధర్మం వల్ల పొందాడట. ఈయన కీర్తి త్రిలోకే విస్తృతము జ్ఞాత్వా దంపతి ధర్మ గోవిదౌ, మూడు లోకాలకి వెళ్ళింది. స్వర్గంలో కూడా మహారాజుని గురించే చెప్పుకుంటారు, భూలోకంలో చెప్పుకుంటున్నారు, పాతాళ లోకంలో చెప్పుకునేవారు. ఏమని మహానుభావుడైన ధర్మాత్ముట ప్రతి ద్వాదశి నాడు ధ్వజస్తంభాన్ని ఎగరవేస్తట, కృష్ణాలయంలో నిత్య పురాణాదులు శ్రవణం చేస్తట, ధర్మదాత ఆయన భార్య నాట్యం చేసి వైష్ణవాలయాల్లో ఆనందం కలిగిస్తుందిట. ఈ రకంగా వీళ్ళు లోకంలో ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారు, భక్తి మార్గాన్ని ప్రబోధిస్తున్నారు అని ఆ దంపతులిద్దరూ ధర్మస్వరూపులుగా లోకమంతా వ్యాపించారు. మంచి పేరు పెరిగింది వాడికి. ఆ సమయంలో విభాండకుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఋష్యశృంగుడి తండ్రి ఆయన. చాలా గొప్పవాడు ఆయన. ఆ ఋష్యశృంగుడి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి బయట ప్రపంచ జ్ఞానం లేకుండా పెంచాడు ఆయన. ఆడ మగ అసలు భేదం కూడా తెలియదు ఆ కొడుక్కి. అంతటి వాడు విభాండకుడు అంటే గొప్ప జ్ఞాని, మహా తపశ్శాలి. ఆ విభాండకుడు నోటితోటి ఏమంటే దొరుకుతుందిట. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన వాడు విభాండక మహర్షి అంటే. అటువంటి ఆ మహర్షి ఒకనాడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు, శిష్యులకి జ్ఞానబోధ చేస్తున్నాడు. ఇందులో ఆకాశంలో ఇద్దరు వెడుతున్నారట, దేవఋషులు. యామని చెప్పుకుంటారు వాళ్ళు వెడుతూ వెడుతూ, భూలోకంలో నిజమైన భక్తి పరుడు ఎవడు? ఎవడు నిత్యం శ్రద్ధతో వ్రతాన్ని పరిపాలిస్తాడు? ఎవడు ధర్మాత్ముడు? అలా ధర్మాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు దంపతులు అయితే ఎవరైనా ఉన్నారా అసలు అని ఒకడు ఇంకొకటి అడుగుతుంటే రెండు వాడు అన్నట్టు భలేవాడివే. క్రమం తప్పకుండా ప్రతి ద్వాదశి నాడు విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం ఎగరవేసే దంపతులు ఉన్నారు. ఆనాడే భార్య ఆమెడు విష్ణు ఆలయంలో నృత్యం చేస్తుంది. వాళ్ళు జ్ఞానులు, ధర్మాత్ములు. అదిగో ఈ సత్యమతి మహారాజు స్వామవంశీకుడైనటువంటి సుమతి. ఆ సుమతి మహారాజు గారు ఆయన భార్య సత్యమతి ఇద్దరికి ఇద్దరే గొప్ప భార్య భర్తలు అని చెప్పుకున్నారంట దేవఋషి. ఇంత శిష్యులు పాఠం చెబుతున్న ఆయన పైరు ఏమిటని విని ఆశ్చర్యపోయి, శిష్యులారా పాఠం కొద్ది రోజుల పాటు పోస్ట్ పోండి అన్నట్టు. అదేవిడు గురువుగారు హఠాత్తుగా పాఠం ఆపేరు ఏమిటంటే, ఏమి లేదు నేను అత్యావశ్యకంగా ప్రయాణం కట్టానన్నట్టు. పుట్టి పుట్టేదిగాక మీరు ఈ ఊరు దాటిళ్ళారు, ఈ అడవి దాటిళ్ళారు, ఆయనకి అడవే లోకం, ఆ అడవే మా లోకం, ఆయనకి సమస్తం. అడవి దాటి మీరు వెళ్ళరు, మీ శిష్యుల్ని వెళ్ళనివ్వరు, మీ కొడుకుని కదలనివ్వరు. ఇంతకాలం అయ్యింది మేము చూసాం, హఠాత్తుగా మీరు ఇవాళ అడవి వదిలి ఎక్కడికో పోతా ఉంటున్నారు ఏమిటన్నారట. పైన ఆకాశంలో ఇద్దరు ఋషులు భూలోకంలో ఒక గొప్ప రాజుగారు ఆయన భార్య గురించి చెప్పుకుంటున్నారు. దేవ ఋషులు కూడా వాళ్ళ గురించి పొగుడుతున్నారంటే మరి అటువంటి వాళ్ళ దర్శనం చేసుకోకుండా ఉండకూడదు. గొప్ప వాళ్ళని ఆశీర్వదించాలి మాబోటి ఋషులు. ఋషులు గొప్పవాళ్ళు అయితే సంసారంలో ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇది లోక ధర్మం. ఇప్పుడు ఆ ఉత్తముడు ఎటువంటి వాడు నేను వెళ్ళి స్వయంగా చూసొస్తాను. అసలు అతనికి అంత సంస్కారం ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గొప్ప పని చేస్తున్నాడంటే వాడికి ఈ జన్మ సుకృతం కాదు, ఏదో జన్మ సుకృతం ఉంటుంది. 81 జన్మల సంస్కారం ఉంటే ఒక పురాణం వినగలుగుతాడట. 1400 జన్మల సంస్కారం ఉంటేనే 18 పురాణాలు వినగలుగుతారు. పురాణం విన్న ఆ పురాణం పూర్తిగా ఆస్వాదించడం, దానిలో లీనమైపోయే లక్షణం మరింత సుకృతం ఉంటే గాని రాదు. అది వినడము, వినిపించడము, ఇవన్నీ అనేకమైన విశేషాలు. ఆ పురాణం అయ్యాక అక్కడికి వెళ్ళి ఒక రాజుగారి భార్య స్వయంగా నృత్యం చేసిందంటే ఇంకా ఆవిడకి ఏ జన్మ సంస్కారం ఉందో. అక్కడ ప్రతి ద్వాదశి నాడు ధ్వజస్తంభం ఎగరేస్తున్నాడు ఆ రాజుగారు, మరి ఆయనకి ఏం సుకృతం ఉందో. ఇవన్నీ నేను తెలుసుకోవాలి. అంచేత నేను ఇప్పుడు అక్కడికి వెడతాను. ఎప్పుడు వస్తానో తెలియదు, కనుక నేను వచ్చేదాకా ఆశ్రమం జాగ్రత్త, నా కొడుకు జాగ్రత్త, మీరు శుభ్రంగా వేళకి వేళకల్లా కావలసిన పదార్థాలు తినండి. గురువు గారు లేరని ఉపవాసాలు ఉండద్దు. వాళ్ళకే ఉందని వండుకోవాల, కుక్కర్ పాడైపోయింది, గ్యాస్ అయిపోయింది అనే వ్యాంకేయం లేదు. అడవిలో తుంపలు తవ్వుకు తెచ్చుకుంటారు, పళ్ళు తెచ్చుకుంటారు, ఖర్జూరాలు తెచ్చుకుంటారు, ఆ ఆకులు తింటారు. ఇంతే, పక్వాన్నం కాదు, అపక్వాహారం వాళ్ళది. ఎంత అదృష్టవంతులు, అసలు మనకి బలం ఎక్కువ. మనం బాగా వేయించి ఉడకబెట్టి చెత్త చెదారం తల్లి అంటే ఉప్పు గారాలు తల్లుకుని అందులో ఏ శక్తి లేకుండా నిర్వీర్యం అయిపోతున్నామంట మనం. అడవిలో ఉండే ఋషులు ఆరోగ్యంగా కాంతివంతమైన ముఖాలతో ఉంటున్నారంటే అపక్వమైనటువంటి కందమూల ఫలాలు తినడమే కారణం. శుభ్రంగా తినండి, నా కొడుకుని కూడా పోషించండి. భగవద్ అనుగ్రహం కోసం వ్రతాలు అనుష్ఠానాలు మానకండి. నేను చెప్పిన పాఠం మళ్ళీ వెయ్యండి. ఈ చెవితో నా చెవితో మర్చిపోవడం కాదు అనగానే అలాగే అన్నారట వాళ్ళు. వెంటనే ఈయన కొద్ది మంది శిష్యులు వెంటబెట్టినాడు, కూడా ఒంటరిగా వెళ్ళకూడదు ఎప్పుడు. అందుకని ఆరుగురు కంటే ఎక్కువ శిష్యులతో పెడితే వాళ్ళని బహు శిష్యులతో వచ్చిన గురువు అంటారు. అందుకని మోర్ దాన్ 6 శిష్యులతోటి ఈయన గారు బయలుదేరాడు. వెళ్ళి ఆ సత్యమతి సుమతులను చూడటానికి వెళ్ళాడు. అంతటి మహానుభావుడు ఋషీశ్వరుడు అడవిలోంచి తనను చూడటానికి వచ్చాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు అని తెలుసుకున్న సుమతి మహారాజు గారు పొంగిపోయాట. వీడెవడరో వచ్చాడనే మనసు తిట్టుకోలేదు, ఆనందం కలిగింది. ఇటువంటి ఋషులు ఇటువంటి మహాత్ములు రమ్మంటే వస్తారా? అందుకని మునిం శ్రుత్వా సతురాజా విభాండకం ప్రత్యుద్యయౌ సపత్నీకః పూజాభిః బహు విస్తరం కృతాదిత్యక్రియం శాంతం కృతాసన పరిగ్రహం నీచాసన స్థితో భూపః ప్రాంజలిర్మునిమబ్రవీత్. ఆ వచ్చే మునీశ్వరుడికి దూరం నుంచి వెళ్ళి ఎదురు వెళ్ళి అంటే అలా రావడం చూశాడు, ఎదురు వెళ్ళాడు అనమాట. దూరం నుంచే చూడటంతో ఎదురు వెళ్ళి ఆయనకి స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆ నీడు నెత్తి చల్లుకొని అన్ని రకాల గౌరవాలు చేసి ఆయన కోరుకున్నవిచ్చి భార్యతో పాటు పాదాలకి సాష్టాంగ పడి ఆతిథ్యాధికారులు పళ్ళు ఫలహారాలు ఏర్పాట్లు చేసి శాంతంగా ఉండే ఆ ఋషీశ్వరుణ్ణి ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. తానేం చేసేట, నీచ ఆసన కింద కూర్చున్నట్ట. ఎప్పుడు తినేవాడు కింద ఉండాలి, చెప్పేవాడు కొంచెం పై ఆసనంలో ఉండాలి. అందువల్ల తాను నీచ ఆసన స్థిత క్రింది ఆసనం మీద కూర్చున్నాడు. రెండు చేతులు జోడించాడు. వినయంగా ఆ రాజుగారు ఆ మునీశ్వరుణ్ణి చూచి అన్నట్ట, భగవన్ కృతకృత్యోస్మి త్వదభ్యాగమనేన వై సతాం ఆగమనం సంతః ప్రశంసంతి సుఖావహం యత్ర స్యాన్మగతాం ప్రేమ తత్ర స్యుః సర్వసంపదః తేజః కీర్తిధనం పుత్రాగ ఇది ప్రాహు విపశ్చిత. విపశ్చితులు అంటే పండితులు ఏమంటారంటే, ఎవరి ఇంటికి పిలవకుండా పండితులు వస్తారో, ఎవరి ఇంటికి మహానుభావులు తమంత తాముగా వస్తారో ఆ ఇల్లు చాలా పుణ్యం చేసుకుంది. బాబు వచ్చాడు రా బాబు, వీడిని అసహించుకోకుండా వచ్చిన వాడిని పూజించి గౌరవించి అతిథి సత్కారాలు చెయ్యాలి. అందున తానంటే ప్రేమతో స్వయంగా తనంత తాను దర్శనమిచ్చేటటువంటి ఋషీశ్వరుల్ని మరింత శ్రద్ధగా చూడాలి. అనుకోకుండా వచ్చేవాడు అతిథి, గృహస్థులు ఆనందపరిచి వాణ్ణి గౌరవించి వాణ్ణి ఆశీర్వదించడానికి వచ్చేవాడు అభ్యాగతుడు. అటువంటి అభ్యాగతులు తాము వచ్చారు, నీ రాక వల్ల నా గృహం పవిత్రమయ్యింది. అసలు ఇల్లంటే ఏమిటి? సదాం ఆగమనం, సత్పురుషుల యొక్క రాకే మాలాంటి వాళ్ళకి నిజమైన రాక. రాక అంటే రెండవ అర్థం, చంద్రుడి యొక్క వెన్నెలతో ఉండే రాత్రి, పూర్ణిమ నాటి రాత్రి. ఆ పూర్ణిమ నాటి రాత్రి ఆ వెన్నెలతో ఉండే రాత్రిని రాక అంటారు. అంచేత మీ రాక నిజంగా మాకు రాక, బ్రహ్మానందం కలిగింది నాకు. మిమ్మల్ని ఏమని పొగడగలగను? మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ. మీ మాటలు సాక్షాత్తు మంత్రాలు, మీరు అడుగు పెట్టిన చోటు ప్రయాగ. మీ కాళ్ళు కడక్క వచ్చే నీరుందే, మీ పాద పవిత్ర నేత్రామలతో యములలగుద్యో మార్గ చరాంబు బౌన రుద్యములు. మీ కాళ్ళు గడగగా వచ్చి ఆ నీరు మామూలు మురికి నీరు కాదది, ఆకాశం నుంచి ముహుర్రు ముహుర్రు కింద పడేటటువంటి, మాటికి మాటికి కింద పడుతున్నటువంటి గంగా జలం అంత గొప్పది. ఆనందం, మీ వల్ల నాకు తేజస్సు, కీర్తి, ఆయువు, సంతానము అన్ని వృద్ధి పొందుతాయి. సజ్జనులు కృప చూస్తే, గురువులు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి అఖండ ఐశ్వర్యాలు పొందడంలో ఆశ్చర్యంగా ఉంటుంది. తత్ర బుద్ధి ముపాయాంతి శ్రేయాంశు అనుదినం మునే యత్ర సంత ప్రకుర్వంతి మహతీం కరుణాం విప్రభో యో మూర్ధ్నిం ధారయే బ్రహ్మో మహత్ పాద జలం సస్రాత సర్వతీర్థేషు పుణ్యాత్మా నాత్ర సంశయ. ఓ బ్రహ్మస్వరూపుడ, ఓ విప్రోత్తమ, ఓ తపస్శాలి, మహాపురుషుల కాళ్ళు గడిగా నీళ్లు నెత్తిమెత్తలుకోమన్నారు. వాళ్ళ అరికాల కింద ఉండే దుమ్ము విభూతిగా ధరించమన్నారు. అలా ఎవడు తన శిరస్సుల వారి దుమ్ములు ధరిస్తాడో ఆ పుణ్యాత్ముడు సమస్త తీర్థాలలోనూ సస్నాత సర్వ తీర్థేషు అన్ని తీర్థాలలో స్నానం చేసిన వాడు వాడే. పుణ్యాత్మాత్ర సంశయము, వాడు పుణ్యాత్ముడు, ఏం సందేహం లేదు, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. వాడు మహాపుణ్యాత్ముడు, మహాభాగ్యశాలి, మహాత్ముడు వాడు. నా భార్య, నా పుత్రులు, నా స్త్రీలు, నా కోశాగారం అంతా మీదనుకోండి, ఈ ఇల్లు మీదనుకోండి, దీనిని మీరు ఇష్టవంతుడు ఉపయోగించుకోండి. ఈ సేవకుడికి ఏం చెయ్యమని అనుజ్ఞ, ఏం చేయమంటే చేస్తాను. ఓ మునీశ్వర, వినయంగా మీరు చెప్పిన పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న ఈ దాసానుదాసుని అనుగ్రహించి పని చేయించుకోండి అన్నట్ట. ఋషీశ్వరుడు ఆనందపడ్డాడు. రాజన్, యదుక్తం భవత తత్సర్వం త్వత్పురోచితం. మహారాజా, నీవు నీ వంశానికి తగిన మాటలు మాట్లాడావు. నీ వంశంలో వాళ్ళు సామాన్యులు కాదు, అందరూ ఒకరిని మించిన వాళ్ళు ఉత్తములు. చంద్రుడికి తారకి జన్మించినటువంటి మూల పురుషుడు బుధుడు, గ్రహదేవత, మీ వంశానికి ఆచ్యుడు. ఆ బుధుడి వల్ల పురూరవదులు జన్మించారు, ఆ వంశంలో నువ్వు జన్మించావు. నీ వాళ్ళు వినయావన్నత సర్వ బహుశ్రేయోలభేదిహ, అందరూ వినయస్వరూపుడు. ఈ సంసారంలో ఎవడు వినయవంతుడో వాడు అన్ని సుఖాలు పొందుతాడు. వినయం లేనివాడు సమస్తాన్ని కోల్పోతాడు. అన్నిటికంటే వినయం ముఖ్యం. వాడికి లేదన్నం పెట్టేదేమిటని అహంకారం వీడకూడదు. మహాత్ములకు నమస్కారం చెయ్యాలి, అదే గొప్ప విషయం. వరసగా వినయం ఉన్నవాడున్నాడే, అటువంటి వాడికి ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ నృపసత్తమ వినయాల్లభతే మధ్యః దుర్లభం దుర్లభం కిం మహాత్మనాం దుర్లభం కిం మహాత్మనాం. వినయం వల్ల వాడు ధర్మాత్ముడు అవుతాడు. ధర్మం వల్ల అర్థం డబ్బు పెరుగుతుంది. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళ పండితుల్ని వినయంగా పూజించి గౌరవించడం వల్ల వాడు ధర్మాత్ముడు. ధర్మం ఆ ఇంట్లో ఉంటుంది. ఎక్కడ ధర్మం నిరంతరం ఉంటుందో అక్కడ నుంచి డబ్బు వెళ్ళదట, ఆ ఇల్లంత ఐశ్వర్యంతో నిండుతుంది. ఇక అర్థం ఎప్పుడైతే పెరిగిందో వాడు ఏ కోరికలైనా తెచ్చుకోగలడు. వ్రతం చేయంటే వ్రతం చేస్తాడు. లక్ష్మీనారాయణ విగ్రహం బంగారంతో చేయంటే బంగారంతో చేయగలుగుతాడు. ఎప్పుడైతే ధనం ఉంటుందో, ఎప్పుడైతే ఈ సమస్తమైన కోరికలు వాడు అర్థం వల్ల తీర్చుకోగలుగుతున్నాడో ధర్మానికి సంబంధించిన కోరికలు, అంతేగాని పిచ్చి పిచ్చి వ్యసనాలు కాదు. అటువంటి వాడికి మోక్షం వస్తుంది. మహాత్మ, ఇంకా మహాత్ములైన అలాంటి వాళ్ళకి దుర్లభం కిం, ఏది లభించదు, అన్ని లభిస్తాయి. దీన్నే తెలుగులో అనువాదం చేశారు, చాలా చక్కని పద్యం అది. విద్యసగును వినయము వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మము, దాని వలన ఐహికాముష్మిక సుఖములందునరుడు. విద్య బాగా ఉంటే వాడికి వినయం వస్తుంది, పండితుడికి వినయం ఉంటుంది. ఆ వినయం వల్ల గౌరవం పొందుతాడు. పాత్రత ఎక్కడికెళ్ళా, ఓహో ఈయన పండితుడు, ఈయన పండితుడు అని పండితులు కూడా పొగడాలి, లేదా సామాన్యులు పొగడటం కాదు. వేలాది మంది పండితులు ఓహో ఫలానా వాడు పండితులను అంగీకరించాలి. అది పాత్రత్వం అంటే. ఎక్కడో మూల కూర్చున్న వాడు ఎవడో తెలియని వాడి దగ్గర వెళ్ళి ఎగిరి గంతులు వేసి బయటికి రావడం కాదట. ఈ పాత్రత ఎప్పుడైతే వచ్చిందో ధనం వస్తుంది, దానివల్ల ధర్మార్థ కామ మోక్షాలు సమస్తం వస్తాయి, ఐహికాముష్మిక సుఖాలు పొందుతాడు. ఇది లోకధర్మం. మహారాజా, నీవు అటువంటి వాడివి, ఇక నీకు అసాధ్యమేమున్నది. ప్రీతోస్మి తమ భూపాల, రాజా నీ ధర్మానికి, నీ గొప్పతనానికి, నీ పాండిత్యానికి సంతోషం పొందాను. పైపెచ్చు ఇవన్నీ ఉన్నాయి. సన్మార్గ పరివర్తన, నువ్వు మంచి మార్గంలో నడుచుకుంటున్నావు. మార్గం కూడా బాగుండాలి, సరైన మార్గం ఎంచుకున్నావు. ఇంత ఐశ్వర్యం ఉన్న వాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు దిక్కువాళ్ళ అలవాటులో పెడితే వాళ్ళు ఎవడో బాగుదీరాడు. నీవు అలా కాదే గొప్పవాడు. అంచేత స్వస్తితే సతతం భూయాత్ యత్ పృచ్ఛామి తదచ్యుతం. నీకు శుభం కలుగు కాక. ఇక ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే నాకు ఒక సందేహం, ఆ సందేహం తీర్చుకుందామని, ప్రశ్నిద్దామని, నీ ద్వారా తెలుసుకుందామని ఇక్కడికి అడుగు పెట్టాను. రాజా, లోకంలో చాలా పూజలు ఉన్నాయి కదా, అనేక వ్రతాలు ఉన్నాయి కదా, శ్రీ మహావిష్ణువుని ఆనందపరచడానికి అనేక అనేకమైన శుభ పూజా కర్మలు ఉన్నాయి కదా, అయినా నువ్వు అవన్నిటిల్లో అంటే మిగతా చెయ్యమని కాదు, మిగతా వాటికంటే ప్రతి ద్వాదశి నాడు ఒక ప్రత్యేకమైన పొరపాటు చేస్తున్నావు, అది నేను విన్నాను. దాని వెనక అసలు ఏదైనా సీక్రెట్ ఉందా? ఏమిటి నువ్వు చేసే పని? తాసు నిత్యం ధ్వజారూపే వర్తసేత్వం సదోద్యత భార్యాపి తవ సాధ్వీయం నృత్యం నృత్యపరాయణ కిమర్థమే తత్వృత్తాంతం యథావద్వక్తుమర్హసి. నీవేమో ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా ధ్వజస్తంభానికి ఒక జెండా ఎగరేస్తావట, ధ్వజారూపం అనే వ్రతం అది, ఆ వ్రతం చేస్తావు. అది క్రమం తప్పవట మానవట. ఇక నీ భార్య కూడా ఈవిడ పరమపతి వ్రత, ఆ స్వామి సన్నిధానంలో నృత్యం చేస్తున్నట్టు కావాలి. ఆవిడ డాన్స్ ప్రోగ్రాము, నీదేమో జెండా ప్రోగ్రాం, ఏమిటి ఈ రెండు ప్రోగ్రాములకి ఉండే సంబంధం? ఎందువల్ల మీరు ఇలా క్రమం తప్పకుండా ప్రతి ద్వాదశి నాడు చేస్తున్నారు? దీని వెనకాతలు ఏదైనా రహస్యం తెలుసుకోదగిందుంటే దీన్ని 10 మందికి తెలియజేసే భాగ్యం నాకుంటే నాకు చెప్పు, అర్హుణ్ణి అనుకుంటే, అనర్హులకి చెప్పకూడదు. నువ్వు చెప్పిన దాన్ని శ్రద్ధాశక్తులతో నమ్మి ఆచరింపజేయడానికి ప్రయత్నం చేస్తాను, కాబట్టి నాకు చెప్పు. విశ్వాసహీనుడికి, మూర్ఖుడికి, నాస్తిక మార్గాసక్తునికి, విటవాదం చేసేవాళ్ళకి ఆ ఏమిటి వ్రతం అని అడ్డంగా వాదిస్తారట కొంతమంది. ఉపవాసం లేదు, నీ మొహం లేదు, కూర్చో అంటారట భార్యని. అదొక జ్ఞానం. అటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పకూడదు. అంచేత నేను అలాంటి వాడిని కాదు, శాస్త్రంలో చెప్పిన దానిని చేయగలిగితే ఆనందంగా చేస్తాను, లేకపోతే ఆనందిస్తాను చేసేవాడిని చూసి. అది ఎందుకు అని నాస్తికంగా, దంభంగా, మూర్ఖంగా వాదించను. చెప్పవయ్యా అనగానే రాజుగారు, మహాత్మ నా జీవిత రహస్యం అడిగారు, ఇన్నేళ్ళు అయ్యింది, ఇంతకాలం నేను రాజ్యాన్ని పాలించా, ఒక్కడు నా గురించి ఈ విషయం అడగలేదు. నువ్వు ప్రత్యేక దీనికోసం వచ్చావని నాకు అర్థమైంది. ఓ రకరారు మహాత్మ, ఊరికి వస్తారండి సరదాగా రారేంటి? అందులో వాళ్ళు అడుగు పెట్టడం అంటే తమంత తాముగా పిలవకుండా చాలా అదృష్టం అన్నారట. మనకి విలువలు తెలియగానే ఎవడైనా పండితులు తనంత తానుగా అడుగు పెట్టడం అంటే అది నిజంగా 100 కోట్లు మహాభాగ్యము అన్నారు. ఎందుకో వాడికి భగవంతుడు ఆ ప్రేరేపడగలిగితే ఆయన అడుగు పెట్టమన్నాడు. లేకపోతే విభాండం కూడా అంతటి వాడు ఇక్కడికి ఎందుకు అడుగు పెడతాడు? ఇది దైవ ప్రేరణ. సరే ఇప్పుడు చెబుతున్నాను నేను, ఆశ్చర్యభూతం లోకానం ఆవయోశ్చరితం త్విహ అఘమాసం పురాసూద్రక మాలి నిర్నామ సప్తమ కుమార్క నిరతో నిత్యం సర్వలోకాహితే రతః పిశునః ధర్మ విద్వేషః దేవద్రవ్యాపహారకః గోఖ్నశ్చ బ్రహ్మఘాతౌరక సర్వ ప్రాణ విధే రతః సర్వ ప్రాణి వధే రతః. ఓ మహాత్మా, మా భార్యాభర్తల చరిత్రం అత్యాశ్చర్యకరం. ఇటువంటి చరిత్ర అరుదు. పూర్వజన్మలో మేము భార్యాభర్తలు, ఈ జన్మలో భార్యాభర్త, ఇలా పూర్వజన్మకి ఈ జన్మకి సంబంధం ఉండేవాడు తక్కువ. మార్పులు చెందుతారట. పూర్వం భర్త అయితే ఈ జన్మలో భర్త అవ్వడం లేదు, పూర్వజన్మలో భార్య ఈ జన్మలో తల్లి కూడా అవుతుంది. ఎన్ని చూడండి, మనకి నాటకాల్లో వేషం వేసేవాడు ఒకే వ్యక్తి, మనవండ్రాలు తల్లి తండ్రి అన్ని సమస్తం పార్శ్వలు మారుతూ ఉంటే వేషాన్ని బట్టి. ఎన్టి రామారావుకి మనవరాలు వేసింది శ్రీదేవి, ఆ తర్వాత ఆయనతో భార్య వేసింది ఇంతే. అంటే ఈ సినిమాలు తాత్కాలికం. ఈ ఉన్నాయి చూశారు ఆత్మలు, అనేకమైన జన్మలు ఎత్తినప్పుడు ఎవరికి ఎప్పుడు ఏ బంధము, అంత పాదరాయణ సంబంధం, విచిత్రమైన బంధం. ఈ శరీరం ఉన్నంత వరకు నాది నాదనుకుంటాం, మళ్ళీ జన్మ ఎత్తేసరికి ఎవడెవడం. అసలు వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారో లేదు, ఎప్పుడు కలుస్తారో, కలిస్తే ఈ భవబంధం ఎలా ఉంటుందో. పోయిన తర్వాత పైకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ శరీరంతో సంబంధం విడిచిపెడతారు, ఉన్నవాడు ఆ శరీరం మీద పడి బాబోయే నిడుస్తాడు. అటువంటి విచిత్రమైనవి సంబంధాలు. మేం మాత్రం పూర్వజన్మలో భార్యాభర్తలు, ఈ జన్మలో భార్యాభర్తలు, ఇది ఒక విచిత్రమైన జన్మ సంబంధం. భార్య నేను పూర్వజన్మలో మాలిని అని పేరు కలిగినటువంటి ఒక కిరాతక జాతికి సంబంధించిన వాడి. ఆ జన్మలో నేను అతి భయంకరమైన మార్గంలో నడుచుకున్నాను, దుర్మార్గుణ్ణి, నిత్యము లోకాలను ఏడిపించేశాను. మాకు ఆ జన్మలో చాలా ఆస్తి ఉండేది. మా నాన్న అమ్మ 1000 ఎకరాలు ఇచ్చారు నాకు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, ధర్మాత్ములు. నాకు సోదరులు ఉన్నారు, కానీ తల్లిదండ్రుల మాట వింటానా నేను? ఆ జన్మలో వాళ్ళని ఏడిపించా, ఆస్తి అంతా వ్యసనాలకి పాడు చేయడం మొదలెట్టా. సోదరులంతా నాకు వాటాకి వస్తారు రేపు పొద్దునని తమ్ముళ్ళని అన్నల్ని రహస్యంగా చంపేశాను తెలియకుండా. పిసునక వీడి మీద వాడికి, వాడి మీద వీడికి నేరాలు చెప్పడమే పని, ఎవరిని ఇద్దరిని కలుసుకునేలా చేసేవాడిని కాదు. ధర్మ విద్వేషి, ధర్మం అంటే ద్వేషం. అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. ఒక ఆవిడ నాకు వారానికి 5 రోజులకి ఫోన్ చేస్తుంది. ఏమిటి సారాంశం అంటే, ఏమంటే ఏకాదశి ఉపవాసం ఉండమని మీరు పురాణంలో చెప్పారు కదా, చెయ్యాలా? అది చెయ్యాలమ్మా. రాత్రి భోజనం చేయొచ్చా అండి? మరి ఏకాదశి ఉపవాసం ఉంటే ఒంటి పూట భోజనం చేసి ఓ పూట ఏమో ఇది చేస్తారంటే కుదరదు. పూర్తి ఉపవాసం చేయాలి ఏకాదశికి. సాయంకాలం పలహారం చేయొచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.